ब्रह्मा गुरुर्विष्णु मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఒక విజ్ఞానం నేర్చుకోవటానికి అనేక మంది వ్యక్తుల జ్ఞాన సంపద సహకారం కావాలి. కెమిస్ట్రీ నేర్చుకోవాలి అనుకుంటే డాల్టన్, ఇంకా ముందు లెవెజియర్, ఇంకా ముందుకు వెళ్ళిపోతే కణాదుడు. అక్కడ నుంచి వాళ్ల వాళ్ల జ్ఞాన సంపద మనం ఒక చోట పేర్చుకుంటూ వస్తాం. ఒక సైన్స్ డెవలప్ అవటానికి ముందు అది కామన్ మ్యాన్ కు వస్తుంది, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కామన్ మ్యాన్ దగ్గరకు వచ్చినటువంటి ఆ సైన్స్ కాలక్రమంలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గా మారి ఆ వస్తున్నటువంటి వాళ్లకి ఒక విశేషమైనటువంటి అవగాహన ఉంటే తప్ప ఆ సిలబస్ మీకు రాదు. ఉదాహరణకి లండన్ లో సైంటిఫిక్ అసోసియేషన్ ఒకటి ఉంది, రాయల్ సొసైటీ ఆఫ్ లండన్. న్యూటన్ వీళ్ళందరూ కూడా దానిలో మెంబర్సే, ఫారడే. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసేవాళ్ళు. చేసినటువంటి ప్రయోగాలు పబ్లిక్ లో డిమాన్స్ట్రేట్ చేసేవాళ్ళు. డిమాన్స్ట్రేట్ చేయడానికి ఓ ఎంట్రీ ఫీజు పెట్టేవాళ్ళు. వాడు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఆ సంస్థలో ప్రాక్టికల్ గా మనుషులకి డిమాన్స్ట్రేట్ చేసి ఇది ఇలా జరుగుతోంది అని చెప్పేవాళ్ళు. ఎందుకు జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ సైంటిస్టులు అందరూ కనిపెట్టినటువంటి ఆ విషయాలు పబ్లిక్ వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేస్తూ 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 ఒక విజ్ఞానంగా రూపొందించారు. కెమిస్ట్రీ అన్నారు, ఫిజిక్స్ అన్నారు. ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో కనిపెట్టబడ్డటువంటి విషయాలు పుస్తకంలో రాసినట్టు కనిపెట్టబడలేదు. ఒకటి ముందొస్తుంది, ఒకటి వెనకాతలొస్తుంది, ఇంకోటి ఎప్పుడో వస్తుంది. వీటన్నిటినీ కూడా మనం క్రమ పద్ధతిలో పేర్చుకుంటాము. పేర్చుకున్న తర్వాత దాన్ని స్కూల్స్ లో, కాలేజెస్ లో ఒక విశేషమైనటువంటి సబ్జెక్ట్ గా చెప్తాము. ఈ ఉదాహరణ అర్థం చేసుకోండి. ఎందుకో ఈ నెల డిసెంబర్ 15 నుంచి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గా మార్చడానికి నేను సన్నాహాలు చేస్తున్నాను. అంటే ఏంటన్నమాట నేను చేయబోయేది, అనేక మంది వైజ్ఞానికులు రకరకాలైనటువంటి ఆస్పెక్ట్ లో సైన్స్ లో రీసెర్చ్ చేశారు. ఒకళ్ళు ఆటమిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడారు, ఒకళ్ళు న్యూక్లియస్ గురించి మాట్లాడారు, ఒకళ్ళు ఆటమ్ మీద ఉన్నటువంటి ఛార్జెస్ గురించి మాట్లాడారు. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు, రదర్ఫోర్డ్స్ ఎక్స్పెరిమెంట్స్ అని, బోర్స్ ఎక్స్పెరిమెంట్స్ అని, డాల్టన్స్ ఎక్స్పెరిమెంట్స్ అని, లెవెజియర్స్ ఎక్స్పెరిమెంట్స్ అని, ఫారడేస్ ఎక్స్పెరిమెంట్స్ అని రకరకాల ప్రయోగాలు ఒకళ్లతో ఒకళ్ళకి సంబంధం లేకుండా చేశారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, వాటన్నిటినీ కూడా ఒక చోట కేంద్రీకరించి కెమిస్ట్రీ అని ఒక పద్ధతిలో చెప్తున్నాం. ముందు ఇది చెప్పాలి, ముందు ఇది చెప్పాలి, ముందు ఇది చెప్పాలి అని. అదేవిధంగా ఆధ్యాత్మికతలో మూడు స్టెప్స్ ఉంటాయి చెప్పేటటువంటివి. మొదటి చెప్పబడేటటువంటి విషయం ఏంటి అంటే ద హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్. హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంటే ఆ కింద ఉన్నటువంటి ఆ డార్క్ ట్రయాంగిల్, ఇక్కడ మనం మూడు ఓంకారాలు ఉచ్చారణ చేస్తాం. మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడా హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లోనే ఉంటాడు. హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంటే ఏంటి అర్థం? ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి దానికి జ్ఞానానికి అనుగుణ్యంగా లొంగిపోయి జీవిస్తాడు. హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో హీఈ్ ఎ స్లేవ్ టు ది ఇంద్రియాస్. చదువుకోవాలి, చదువుకోవాలనిపించదు, ఆడుకోవాలనిపిస్తుంది. చదువుకోవడం మంచిదని తెలుసు, మనకి తినకూడనటువంటి ఆహార పదార్థాలు చాలా స్పష్టంగా ఈనాడు సైంటిస్టులు చెప్తున్నారు. భారతీయ ప్రాకృతిక వైద్య నిపుణులు మాత్రమే కాదు, ద పిహెచ్ మిరకిల్ అని ఓ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ గత 10 సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఊపుతోంది. పిహెచ్ మిరకిల్ అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఆల్కలైన్ ఫుడ్ తింటే మీకు రోగాలు రావు. క్యాన్సర్ కణాలు అందులోకి జొప్పించారు వాళ్ళు. అంటువ్యాధుల యొక్క అన్ని కీటాణువుల్ని కూడా ఈ పిహెచ్ వాల్యూ ఆల్కలైన్ రేంజ్ లో ఉండే ఫుడ్ తీసుకుంటున్నటువంటి శరీరాల్లోకి జొప్పించారు. ఆశ్చర్యం ఏంటి అంటే, ఆ కణాలన్నీ కూడా, ఆ జీవాణువులన్నీ కూడా, ఆ బ్యాక్టీరియాలన్నీ కూడా, ఆ వైరస్లన్నీ కూడా తక్షణం చనిపోతాయి ఇంజక్షన్ ఇవ్వగానే, రోగం రాదు వాడికి. దానికి సైంటిస్టులు ఏం పేరు చెప్తున్నారు అంటే పిహెచ్ మిరకిల్ అని. మన భారతీయులు ఏం చెప్పారు అంటే నాన్ కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ అని చెప్పారు. పిహెచ్ వాల్యూ 7.4 కంటే ఎక్కువ ఉన్న పదార్థం తింటే మీకు ఆరోగ్యానికి మంచిది సైంటిఫిక్ గా అనిపిస్తుంది మీకు. ఆకుకూరలు, వండనటువంటి కూరలు, ఉడకబెట్టినటువంటి కూరలు ఎక్కువ తింటే మీ ఆరోగ్యానికి మంచిది మేం వినాం, అది సైన్స్ కాదు అంటారు. కానీ రెండు ఒకటే, నేను టెస్ట్ చేసి చూశాను. నేను కుక్డ్ వెజిటబుల్స్ కూడా పిహెచ్ వాల్యూ 8 చూపిస్తాయి. కుక్డ్ వెజిటబుల్స్ కూడా, రా వెజిటబుల్స్ సరే సరే హై పిహెచ్ వాల్యూ చూపిస్తాయి. హై పిహెచ్ వాల్యూ అంటే ఆల్కలైన్ ఫుడ్ అని. అంచేత మీకు ఆరోగ్యం కావాలి అంటే మీరు వెబ్సైట్ లో చూడండి, పిహెచ్ మిరకిల్ అని ఇచ్చాడు దాని పేరు కూడా. వైరస్ యొక్క స్వరూపాలు ఆ బ్లడ్ టెస్ట్ తీసేవాడు చూస్తూ ఉంటే మారిపోయే వాళ్ళకి. వైరస్ అంటే మీకు తెలుసు కదా, దానికి ప్రస్తుతం డాక్టర్ల దగ్గర మందులు స్పష్టంగా లేవు. యాంటీవైరస్ మందులు ఏం లేవు, యాంటీ బ్యాక్టీరియాలు ఉన్నాయి కానీ యాంటీవైరస్ మందులు లేవు. జలుబు కూడా ఒక వైరస్ వల్లే వస్తుంది కనుక జలుబుకి కూడా మందు లేదు. జలుబు గురించి చెప్పేటటువంటి మందులన్నీ కూడా కేవలం మీకు మానసికంగా ఉపశాంతి కలగజేస్తాయి తప్ప, యు ఆస్క్ ఎనీ డాక్టర్, ఏం ఉపయోగపడదు. ఆ మందులు ఇచ్చే ప్రభావం వేణీళ్ళ కాపడం పెట్టుకున్నా వస్తుంది మీకు, డైలటేషన్ ఆఫ్ ది గ్లాండ్స్. అంచేత ఈ పిహెచ్ మిరకిల్ అనేటటువంటిది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాబోయేటటువంటి రోజులలో మీకు ఈ కుక్కుడు ఫుడ్ ప్రపంచంలో దొరకదు. కానీ మరి దొరుకుతుందిగా మాస్టరు, మరి సిగరెట్లు కూడా దొరుకుతున్నాయిగా మాస్టరు. సిగరెట్లలో ఏమని రాసి ఉంటుంది పైన, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. మనకి ఇంగ్లీష్ రాదు కనుక ఇంజూరియస్ టు హెల్త్ అంటే ఏంటో తెలియదు కనుక కొనేసుకుంటున్నాం వాటిని. మీ తప్పు కాదు, మీకు భాష తెలీదు. ఆ మాకు భాష తెలీదా, మరి ఇంజూరియస్ టు హెల్త్ అన్నా ఎందుకుంటున్నారు మీరు అంటే, మీరు తెలుసుకుంటున్నారా లేకపోతే ఆర్ యూ ఇగ్నోరెంట్. అది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే, హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే నీ ఆచరణ నీకు తెలిసిన జ్ఞానానికి అనుగుణ్యంగా లేదు, అంచేత నీకు ఆ జ్ఞానం లేదు అని మన భారతీయ ఋషులు చెప్తున్నారు. నాకు కోపం వస్తే రావచ్చు, అది వేరే విషయం. నన్ను మూర్ఖుడు అంటారా, ఇగ్నోరెంట్ అంటే ఫూల్ అని అర్థం, కొంచెం మృదువుగా చెప్పాడంతే. ద హాల్ ఆఫ్ ఫూల్స్ అంటానికి బదులు ద హాల్ ఆఫ్ ఇగ్నోరెంట్ పీపుల్ అన్నాడు. అంచేత యాక్చువల్ గా ఇన్ని రకాలుగా రకరకాల చెప్తున్నా కూడా ఇంద్రియానికి దాసులైపోయినటువంటి మన శరీరాలు, మన శరీరం చెప్పినట్టు వింటున్నామే తప్ప మన జ్ఞానము చెప్పినట్టు వింటం లేదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు, ద హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంచేత హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే కళ్ళు మూసుకుంటే మాస్టర్ నాకు బోర్డు కనిపిస్తుంది, ఎంత బాగుందో హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బాగుంటుంది కూడా న్యాచురల్లీ. అక్కడ 7 స్టెప్స్ ఉన్నాయి, ఇన్ని కిటికీ తలుపులు ఉన్నాయి, అవేం ఉండవు. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ యూ. ఏంటి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే, మీరు నిర్ణయించుకోండి, మీకు తెలిసినది మీరు పాటిస్తున్నారా లేకపోతే పాటించటం లేదా. తెలుసు కానీ పాటించటం లేదు, యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఇన్ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనే మనని మనము నిర్ధారణ చేసుకోగలిగేటటువంటి సాహసం వచ్చిందనుకోండి, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీలో వినిపించుతున్నది, సైలెంట్ గా చెప్తుంది ఆ వాయిస్, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు. నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మా అటెండర్ ఒకడు ఉండేవాడు, కెమిస్ట్రీ అటెండర్. అతనికి నాకు ఈ విషయాలంటే చాలా ఇష్టం అని తెలుసు, పాపము పుణ్యము ఇది ఇది. కాలేజీ తెరవగానే నా అలవాటు ఏంటంటే టైం టేబుల్ లో నా ప్రాక్టికల్స్ అన్న టైం టేబుల్ వస్తే వదలను నేను. మొదటి రోజైనా రెండో రోజైనా కాలేజీ స్టార్ట్ అయిపోయిందంటే కాలేజీ స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ప్రాక్టికల్స్ జరగాల్సిందే. అంచేత అతను ఏం చేసేవాడు, కాలేజీ తెరిచి రెండు మూడు రోజులు అయిందే అతను సొల్యూషన్స్ అవి ఇంకా ఏం ప్రిపేర్ చేయడు, వచ్చేవాడు. మాస్టర్ ఇంతకీ మనిషి పాప ఎందుకు చేస్తాడు అంటే మాటల్లో పెట్టేస్తే ఏమవుతుంది, సరే నాకు తెలుసుగా బలవంతం ఏం చేస్తాం, సరే రెండు మూడు వారాలు అవుదీలే అని నేను మనసులో అనుకుని అతని క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ ఉండేవాడిని. ఒకసారి అతను చాలా పెద్ద క్వశ్చన్ వేశాడు నాకు, మనిషి తెలిసి కూడా పాపం ఎందుకు చేస్తాడు, భగవంతుడే చేయిస్తున్నాడు కదా పాపాన్ని, మరి పాప ఫలితం మనకెందుకు రావాలి, ఎవరికి రావాలి, భగవంతుడికి రావాలి కదా అని ఒకసారి మనసులో ఏమో ఇలా కాలర్ ఎగరేసుకున్నాడు. ఇంకేముంది మాస్టర్ అవుట్, ఇంకా దీనికి జవాబేముంది, నువ్వేం చేయించటం లేదని చెప్తున్నాం కదా, ఎవరు చేస్తున్నారు, నువ్వు పాపం చేస్తే ఫలితం ఎవరికి రావాలి, భగవంతుడికి రావాలి. సరే నువ్వు 100% కరెక్ట్ చెప్పావు నాయన, కానీ పాపం చేస్తున్నప్పుడు నీకు అది తెలుసా పాపం అని తెలియదా అది చెప్పన్నా, తెలిసేది పాపం అని చేస్తాడా తెలియక చేస్తాడా, తెలిసే చేస్తాడు కదా, అది పాపము అని నీకు చెప్పింది భగవంతుడు, భగవంతుడు మాట వినకుండా చేసింది నువ్వు, ఫలితం ఎవరికి రావాలి, అందువల్ల వస్తున్నాయన నీకు. భగవంతుడు ఏం పాపం చేయటం లేదు, భగవంతుడు చాలా స్పష్టంగానే చెప్తున్నాడు నీకు ఏది మంచిదో ఏది తప్పో, అది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే. అంచేత వాయిస్ ఆఫ్ సైలెన్స్ మాకు ఎలా తెలుస్తుంది మాస్టర్ అని చాలా మంది అడుగుతారు, మొన్న కూడా కొంతమంది అడిగారు. ఇవాళ మేము ఎర్రపాలెం గోశాలకు వెళ్తున్నప్పుడు దారిలో ఒకళ్ళకి ఒక ప్రశ్న వచ్చింది. ఇదే ప్రశ్న, ప్రశ్న ఏంటి అంటే ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎలా పనిచేస్తుంది మనలో, మనం ఎలా గుర్తిస్తాం దాన్ని. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వరకు గుర్తించడం అంత కష్టం కాదు, అందరికీ తెలుస్తూనే ఉంటుంది ఇది మంచిది కాదు అని. ఎప్పుడు కూరలు తినకూడదు అందరికీ తెలుసు, మసాలాలు తినకూడదు అందరికీ తెలుసు, మాంసం అది ఎక్కువ తినకూడదు అందరికీ తెలుసు, కానీ జరుగుతూనే ఉంటుంది. అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను, ఏమయ్యా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని. ఏమో మాస్టర్ పరిస్థితి ఎలా ఉందా, వెజిటేరియన్ ఫుడ్ అని మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళి అడిగినా వాళ్ళకి తెలియదు, వాళ్ళు వెజిటేరియన్ అనుకునేటటువంటి ఫుడ్ లో కూడా నాన్ వెజిటేరియన్ పార్ట్ ఉంటుంది, వాళ్ళకి అసలు వెజిటేరియనిజం అంటే ఏంటో తెలియదు, కానీ అది మంచిది కాదని వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు. అంచేత హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, వీఆర్ ఇన్ ది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎప్పుడైతే మీరు కష్టపడలేరో, మంచి అని తెలిసినా కూడా మీరు అది చెయ్యలేరో, మీరు మూర్ఖులుగానే ఉన్నారు, ఇగ్నోరెంట్ గానే ఉన్నారు, అది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అర్థమైంది కదా, పూర్తిగా ఇంద్రియానికి బానిసనం. పొద్దున్నే లేచి సాధన చేసుకోవాలి మాస్టారు, కానీ లేవలేకపోతున్నాను. మా తమ్ముడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, వాడు 8 గంటల కంటే ముందు ఎప్పుడు లేవడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాడు. వాడు అంత ప్రేమగా మాట్లాడతాం నాకు మొదటిసారి అనమాట, రిక్వెస్ట్ అంటాం అన్న నువ్వు ఇది చెయ్యలేవాడు. ఏమన్నాడంటే అన్న ఇది చిన్న రిక్వెస్ట్ అన్నాడు, ఏంటంటే రేపు నువ్వు 2 గంటలకి నేను చెప్తాను నిన్ను, నువ్వు లేచిపోవాలి అన్నాడు. అసలు 2 గంటలకి నువ్వు లేస్తే కదా, నువ్వు 8 గంటల కంటే ముందు లేవో ఎప్పుడు, నువ్వు 2 గంటలకి లేచినప్పుడు నేను లేస్తాను లేని అంత ధైర్యంగా పడుకున్నాను నేను, వీడేం లేపుతాడు లేని, ఎప్పుడు లేవలేదు వాడు. కరెక్ట్గా 2 గంటలు లేపేశాడు, లేపేస్తే స్నానం చేసేసింది, టీ పెట్టేశాడు, ఎందుకంటే నాకు టీ తాగే అలవాటు ఉంది బాగా. కాశీలో అయితే అదొక ఆట అయిపోయింది, నాతో ఆడుకునేవారు మనుషులు, నేను బయటికి వెళ్తాను ఇంక ఇంటికి వెళ్తాను అంటే చాయ్ పీకేజాను అనేవాడు, ఆగిపోయేవాడిని, మళ్ళా 1 గంట కబుర్లు చెప్పుకున్న తర్వాత వెళ్తాను అనేవాడిని, కాదు చాయ్ పీకేజానా, ఆగిపోయేవాడిని. అంటే టీ అంటే అంత ఇష్టం నాకు. ఆ టీ రెడీ చేశాడు, తెలుసుగా మా తమ్ముడికి నా అలవాట్లు, రెడీగా నేను నిద్ర లేచేసరికల్లా టీ ఉంది, ఏం మొహమాట పడకుండా టీ తాగేశాను, మొహం కడుక్కోలేదు ఏం కడుక్కోలేదు. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉన్నానని చేత మీరు నన్ను క్వశ్చన్ చేయకండి, అదేంటండి మొహం కడుక్కోకుండా టీ తాగేస్తారా మీరు అని. సరే ఇంతకీ ఎందుకు లేపారా అన్న, నాన్న క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, నేను ఒక్కడిని చూస్తే నాన్నగారు ఒప్పుకోరు, నువ్వు కూడా లేచి చూసావు అనుకో, నిన్నేమన్నారు నాన్నగారు?
ఓకే,
నాకు క్రికెట్ ఇష్టమే కానీ లేచి చూడటం ఇష్టం లేదు కానీ లేపేశాడుగా. సరే చూశా. ఇంతకీ నేను చెప్పింది అర్థమైందా? నీకు నచ్చిన పనికి ఏది అడ్డు రాదు. క్రికెట్ చూడాలనుకుంటే నువ్వు 2 గంటలు లేచి 5 రోజులు నన్ను లేపి నాకు టీ కూడా ఇచ్చి, అదే చదువుకో అంటే, ధ్యానం చేసుకో అంటే కుదరదు. హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంటే అర్థమైంది కదా. నీకు నచ్చింది అయితే నువ్వు చేయగలవు. నీకేది నచ్చుతుంది? ఇంద్రియానికి తృప్తి ఇచ్చేది, అదేదైనా కావచ్చు. ఇంత హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో ఉన్నటువంటి వాడు నేను చేయలేకపోయాను అని అనొద్దు. దయచేసి మీరేమనాలి అంటే నాకు చేయటం ఇష్టం లేదు అనండి. కరెక్ట్ లైన్ లో పడతారు మీరు. హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ దాటటానికి మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోండి. నేను ఇది ఎందుకు చేయలేకపోతున్నాను అంటే పక్క వాళ్ళు లేపలేనండి, లేకపోతే పొద్దున్నే లేచి సాధన చేసుకుందాం అనుకున్నానండి, లేపలేదు ఎవరును. చదువుకోవాలనుండి నేను చదువుకోలేకపోతున్నాను మాస్టర్ అని ఎంతమంది వస్తారు. మీరు ఒక మాట అనిస్తే చాలండి, చదువు వచ్చేస్తుందిట, మార్కులు వచ్చేస్తాయిట అని. కానీ నాకు ఇప్పటికే ఒక చిన్న సందేహం, మరి మీకు ఆ సందేహం ఎప్పుడైనా వచ్చిందో లేదో, ఎవరైనా ఏ గురువు దగ్గరికైనా వెళ్లి నాకు సినిమా చూడాలని ఉంది మాస్టారు కానీ సినిమా చూడలేకపోతున్నాను అని అన్నాడా? అంద కదా, కదా అర్థమైందా? సినిమా ఎందుకు చూడగలుగుతున్నాడు? ఇష్టం కనుక. చదువుకోలేక ఎందుకు పోలేకపోతున్నాడు? ఇష్టం లేదు కనుక. సింపుల్ లాజిక్. అంచేత హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ నుంచి మీరు బయటపడాలి అంటే ఏకైక మార్గం ఏంటంటే ఇష్టం తెచ్చుకోవాలి. ఇష్టం తెచ్చుకోవాలి. దీనినే భాగవతంలో శ్రవణము కీర్తనము అంటాం. శ్రవణము అంటే ఏంటి? ఇంజనీరింగ్ కోర్సు ఉందిట, చాలా మంచిదిట. సాఫ్ట్వేర్ కోర్సు ఉందిట, చాలా మంచిదిట అని వింటాం మనం. విన్నంత మాత్రాన మనం జాయిన్ చేసేయం మన పిల్లల్ని. కీర్తనం, అది చేసిన వాడు ఇంత గొప్పవాడయ్యట. అది చదువుకున్న వాడికి నెలకి 60,000 జీతం వస్తుందిట. ఇదంతా కీర్తనం. అంటే కీర్తనం అంటే ఏదో భగవంతుడి కీర్తనం అని అనుకోవద్దండి. ద ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మొట్టమొదట యూ హ్యావ్ టు హియర్. నువ్వు వినాలి ముందు. వినకుండా దాని మీద నీకు అసలు ఆలోచనే వెళ్ళదు. శ్రవణం అయిన తర్వాత కీర్తనం, ఇది ఇంత గొప్పది, దీనివల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అని ఎప్పుడైతే మనం పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతామో లంగపడిపోతాడు. మనం చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దాని ప్రాఫిట్స్ ని మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనం కూడా బలవంతంగా చదివాను తప్ప ఇష్టపడి చదవలేదు కనుక. అది గుర్తుంచుకోండి పేరెంట్స్ అందరూ కూడా. నేను చెప్తున్నానండి నా పిల్లవాడిని విండండి, మీరు చెప్పండి వింటాడేమి. కారణం ఒకటే, నీకు ఇష్టం లేకుండానే చదివావు. నేను సినిమా చూశాను నాకు గుర్తులేదు, ఒక తండ్రి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్నప్పుడు ఏదో సిగ్గులేదురా నీకు, లెక్కల్లో 0, ఫిజిక్స్ లో 0, కెమిస్ట్రీలో 0 అంటే పిల్లవాడు నవ్వుతూ ఉంటాడు. సిగ్గులేదా, నవ్వుతావా నీకు? నాన్న అది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అతక మీద నుంచి పడింది, అది చూపిస్తున్నావు నాకు అన్నాడు. ఎందుకు చెప్తున్నాను? హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లో అందరం ఉన్నాం. అందరం ఇంద్రియానికి బానిసలమే. పక్కవాడు బానిస కాకూడదు అనుకుంటావు నువ్వు, మరి అది జరగని పని, జరగదు అది. నువ్వు హాల్ ఆఫ్ లెర్నింగ్ కి వెళ్లి చెప్పు, నువ్వు ఒక మెట్టు పైన ఉండు. నువ్వు ఒక మెట్టు పైన ఉన్నప్పుడు కిందవాడు చెప్పిన మాట వింటాడు. దాన్ని ఇది హాల్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? అక్కడ బ్రెయిన్ పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేయటం లే, బుద్ధి పనిచేస్తుంది. ఈ లైట్ ఆపేద్దా, ఆ పైద ఆపేద్దాం, వీలవుతే పైదాపు, లేకపోతే ఉన్నాయమ్మా అవి. ఏ ట్రైనింగ్ ఇస్తున్నాయో మరి, ఏం నేర్చుకోమంటున్నాయో అవి? హాల్ ఆఫ్ లెర్నింగ్ కదా. తెల అర్థమైందా మీకు? హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంటే ఏంటో అర్థమైంది. యు ఆర్ ఇన్ ద హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్. మీరు కన్సెషన్స్ ఇచ్చుకోకండి. మీలో మీకు ఇచ్చుకుంటే ఆధ్యాత్మిక జగత్తులో ఏం కుదరదు. సత్యాన్ నాస్తే పరోధర్మ. యూ హ్యావ్ టు ఫేస్ ద ట్రూత్. ఫేస్ ద ట్రూత్ ఏంటంటే కష్టపడే పని మేము చెయ్యము. కష్టపడే పని మేము చెయ్యము అనేది మీరు కాదు అని గుర్తుంచుకోండి. మీ శరీరాలు కష్టపడటానికి ఇష్టపడతండి. మీరు శరీరానికి బానిసలైపోయే మాట అంటున్నారు అన్నది గుర్తుంచుకోండి. ఆ కోరిక మీది అనుకునేటటువంటి ఇగ్నరెన్స్ లో ఉన్నారు మీరు. కష్టపడలేము, సాధన చేయలేము. కొంచెం తగ్గిస్తే ఉందిలేండి, నో ప్రాబ్లం. అది చూసే వాళ్ళకి బాధ కానీ నేను గమనించుకోవటం లేదుగా నా మీద పురుషులు వాడుతుంటోండి. ఇట్స్ ఓకే. మీ మీద పట్టడం లేదు కదా పురుగులు, నాకు అవి తెలియటం లేదు పడుతున్నాయని. ఐఎమ్ ఇన్ ద హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. పురుగులు నా మీద పడుతున్నాయని నాకు తెలియలే. ఉన్నీలే మళ్ళీ అక్క అటు తిప్పి చూడమ్మా. అనవసరంగా అవస్థ పడకు, వదిలి వదిలి, డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. అంచేత మనం హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉన్నాము అని గుర్తు చేసుకోండి. చెయ్యాలి కానీ చెయ్యము, రేపటి నుంచి చేస్తాము అనేటటువంటి మాట హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లోకి వస్తుంది. సిగరెట్ తాగటం మానే బాబు, అది మంచిది కాదు అంటే రేపటి నుంచి మానేస్తాం కనుక ఇవాళ ఇంకో రెండు సిగరెట్ పెట్టెలు కొనుక్కు తెచ్చుకుని నువ్వు తాగుతున్నావంటే అది మూర్ఖత్వమే. అసలు వద్దు బాబు అంటే రేపటి నుంచి మానేస్తాను కనుక ఇవాళ రోజు కంటే ఎక్కువ తాగుతాను. ఇంకో కథ వింటూ ఉంటాను నేను చాలాసార్లు, మా తాతగారు చెప్తూ ఉంటారు ఇవంతా కూడా. పాడు కూడి అప్పుడే కోసిందా, పాడు కోడి అప్పుడే కూసిందా అని ఒక ఆవిడ చాలా బాధపడింది. ఎందుకు అంటే ఆవిడ నెక్స్ట్ రోజు వచ్చేటటువంటి ఏకాదశి వ్రతం చెయ్యాలి అనుకుంది. మరి రేపు ఏకాదశి వ్రతం చేయాలి కదా, ఇంకా ఇవాళ నుంచి తింట మొదలెట్టండి. సాయంత్రం నుంచి బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ లాగించేస్తుంది. ఇంకా ఈవిడ తింటం పూర్తవలేదు అంటే ఏకాదశి ఉపవాసానికి తగిన ప్రిపరేషన్స్ ఆవిడ పూర్తి కాలేదు. వెధవ కూడా ఏం చేసింది, ఇవంతా హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యొక్క నిర్ణయాలే. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యొక్క నిర్ణయాలు. మేము పూజలు చేస్తున్నాం మాస్టారు, మాకు అచ్చి రాలేదు. మూర్ఖత్వం ఎంతో, ఆ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ అర్థం చేసుకోండి. ఇగ్నోరెన్స్ యొక్క పరాకాష్ఠ. ఏ నామము చేస్తే పతిత పావనమైనటువంటి ఆ నామము మీ కష్టాలు తీసేస్తుందని చెప్తారో, ఆ నామం మీకు కష్టం కలగజేసింది అంటే నమ్మేవాళ్ళు ఉన్నారు, చెప్పే పండితులు ఉన్నారు. ఏమనుకోవాలి, హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అర్థమవుతుంది ఇగ్నోరెన్స్ ఎలా పనిచేస్తుంది. నేను మంత్రజపం చేయొచ్చా చేయకూడదా మాస్టారు, చేయొచ్చా చేయకూడదా. యుద్ధంలో శత్రు మధ్యంలో, అగ్ని మధ్యంలో, చోర మధ్యంలో, దుర్గా సప్తశతిలో చెప్తాడు, చుట్టూరా అగ్ని ఉండి నిన్ను మండించేస్తూ ఉంటే, రాజు నిన్ను బందిఖానాలో పడేస్తూ ఉంటే, కిడ్నాపర్స్ నిన్ను ఎత్తుకుపోయి ఎక్కడో మూల పడేస్తే నువ్వు లలితం తీసుకో అంటే అక్కడ నువ్వు స్నానం చేయటానికేను పట్టుబట్టలు కట్టుకోవడానికి వీలు ఉంటుందా? కిడ్నాపర్స్ ఇస్తారా, నాయన నువ్వు స్నానం చేసుకుని పూజ చేసుకో, మేము కూడా నీ పూజలో పాలు పంచుకుంటామని. అలాంటి చోట చేసుకోమని చెప్తూ ఉంటే ఇంక్లూడ్ చేసుకోవటానికి మాకు ఎలా కుదురుతుందండి? కుదరదండి. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. భోజనం చేశాక ఆసనాలు వేయకూడదు అని చెప్పాడు. అప్పుడే నేను భోజనం చేశాను నేచర్ క్యూర్ హాస్పిటల్లో. నేను 4 సంవత్సరాల కిందటిన్నాను, అప్పుడే భోజనం చేశాను నేను. నాతో పాటు నా యోగా ఇన్స్ట్రక్టర్ కూడా భోజనం చేశాడు. సరే 100 రూపాయల నోటు కింద పడేశా. భోజనం చేసి ఉన్నాం మేమిద్దరం, 100 రూపాయల నోటు కింద పడింది. ఏం చేయాలి, వంగాలా వంగక్కర్లేదా? వంగితే మీరే ఆసనం వేశారు, పాదహస్తాసనం వేశారు. ఇందుకీ పాదహస్తాసనం భోజనం చేశాక వేయొచ్చా వేయకూడదా నాకు తెలియలేదు ఇప్పటికీ కూడా. అంటే ఎదగొట్టడానికి మనం అనేక కండిషన్స్ పెట్టుకుంటాం. తక్షణం చేసేయటం నేర్చుకోండి మంచి పని. అందుకు చెప్తున్నాను, అంతే తప్ప మాస్టర్ చెప్పారు పబ్లిక్ మీటింగ్ లో భోజనం చేశాక పాదహస్తాసనం వేసుకోమన్నారు, అది నేను అల్లే. నేను అన్నది ఏంటి అంటే, నీకు అవసరం అవుతే శరీరాన్ని వంచవచ్చు, కానీ నీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే ఖాళీ కడుపును చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి అదే కష్టానికి. తెలియని వాడు ఏం చేయని, అదే కష్టపడి నీకు ఖాళీ కడుపు మీద చాలా ఎక్కువ లాభాలు వస్తాయంటే ఎప్పుడు చేయాలి ఆసనాలు? ఖాళీ కడుపుని చేసుకోవాలి. ఆ లాజిక్ తో చెప్పబడ్డాయి తప్ప నువ్వు శరీరాన్ని భోజనం చేసే కడపకూడదు అని చెప్పలే. ఖాళీ కడుపు మీదే చేయనటువంటి మీరు ఆసనాలు భోజనం సుష్టిగా తిన్న తర్వాత చెయ్యరు అనే నమ్మకంతోనే ఇది నేను చెప్తున్నాను. నాకు బాగా కాన్ఫిడెన్స్ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మీద. నువ్వు ఎంతైనా చెప్పుకో, నువ్వు ఆర్చుకో, మైక్ పెట్టి ఎత్తుకో. అక్కడి నుంచి బయటపడటం చాలా కష్టం. దానినే రామాయణంలో ఈ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నే దశరథుడు వెర్సెస్ రావణాసురుడుగా చిత్రీకరించారు. అది తర్వాత ఆలోచించుకుందాం. కానీ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గురించి మీకు బాగా తెలియాలి అంటే రావణాసురుడిని చూస్తే అర్థమైపోతుంది. మీకు అంతా తెలుసు అడిగి పాపం. మనకే అంతా తెలుసు. ఇక్కడ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి బయటపడటానికి మీకు రెండు మార్గాలు చెప్తున్నాను నేను. అందుకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి బయటపడాలి అంటే మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటి అంటే 24 గంటలు మిమ్మల్ని మీరు ఒక ఫిక్స్డ్ టైం టేబుల్లో బిగించుకోండి. సెట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఏ ఫిక్స్డ్ టైం టేబుల్ అండ్ డోంట్ ఇగ్నోర్ ఇట్. ప్రశ్నే లేదు. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా తన అలవాట్లు మానుకోలేదు. అందులో ఒక అలవాటు ఏంటి అంటే పొద్దున్నే జాగింగ్ చేయటం. అలా జాగింగ్ చేస్తున్నప్పుడు తన జోడు లేసులు కట్టుకుంటున్నాడు. కట్టుకుంటే ఒక సెనేటర్ ఎవడం, మరి ప్రెసిడెంట్ జాగింగ్ చేస్తూ ఉంటే మరి వస్తారు కదా అందరూ. కొంతమంది వచ్చారు. వచ్చి అదేంటి మీ షూ లేస్ మీరే కట్టుకుంటున్నారా అన్నాడు. అంటే ప్రెసిడెంట్ లింకన్ ఏమనంటే నువ్వెవరి జోడు కడతావు నాయన, నీ లేసులు నువ్వు కట్టుకోక అన్నాడు. కానీ అందుకోసం చెప్పలేదు ఇది. దీని కంటిన్యూషన్ లో జరిగేది ఏంటి అంటే ఓ బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ, ఈ బ్లాక్ దాటి ఆ బ్లాక్ దాటి ఆ బ్లాక్ దాటి ఏదో 11 బ్లాక్స్ దాటి మళ్ళీ వైట్ హౌస్ కు వచ్చేవాడు. ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు లింకన్ పరిగెడుతూ ఆ బ్లాక్ కి వస్తే గడియారాన్ని కనెక్ట్ చేసుకునేవారు. ఈ టైంకి ఈ బ్లాక్ దాటుతూ ఉంటే ఖచ్చితంగా టైం ఇంత అయి ఉంటుంది. కాలము, కాలానికి మీరు టైట్ షెడ్యూల్ వేసుకోండి, వదులుకోకండి మీరు. దట్ ఈస్ ద ఓన్లీ వే టు క్రాస్ ఓవర్ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇంకో దారి లేదు. టైం టేబుల్ చాలా పెర్ఫెక్ట్ గా ఫాలో చేసేటటువంటి మూల శక్తి సూర్యుడు. 2075వ సంవత్సరము పొద్దున్న 8 గంటలకి సూర్యుడు ఉదయిస్తాడు అని మనం ఇవాళ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా అదే టైంకి సూర్యుడు ఉదయిస్తాడు. రెగ్యులారిటీ యొక్క పరాకాష్ఠ, టైం టేబుల్ యొక్క పరాకాష్ఠ సూర్యుడిది. అంచేత రెగ్యులారిటీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే యు లెర్నింగ్ ఫ్రమ్ సన్, సూర్యుడి దగ్గర నుంచి నేర్చుకోండి. దీని తర్వాత హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి బయటపడటానికి ఇంకొక సూత్రం ఉంది, తక్షణమే చేయటం. ఇందాక చెప్పిన సూత్రం ఏమిటి? రిజిడ్ టైం టేబుల్. రిజిడ్ టైం టేబుల్ ఇన్ని గంటలకి భోజనం చేస్తాను అంటే ఖచ్చితంగా 2 గంటలకు భోజనం చేయండి. ఇన్ని గంటలకి మంచినీళ్లు తాగుతాను అంటే ఖచ్చితంగా 2 గంటలకు మంచినీళ్లు తాగండి. ఇన్ని గంటలకి నిద్రపోతాను అంటే మంచం ఎక్కేసి కళ్ళు మూసేసుకోవటమే. నిద్ర వచ్చిందా లేదా అనే ప్రశ్న లేదు అక్కడ. యాజ్ ఇఫ్ యు ఆర్ అస్లీప్ మాట్లాడకండి. ఎవరు మాట్లాడించినా కావాలంటే గురు పెట్టండి. ఇంత నకిలీ గురే. కానీ మనుషులకి అది గురుతో అర్థం ఏమవుతుందంటే వీడు డీప్ స్లీప్ లో ఉన్నాడు అని. ఆమ్ ఐ క్లియర్? ఇది పాటిస్తే వస్తుంది వాయిస్ ఆఫ్ సైలెన్స్. మీకు ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ప్రకృతిలో అనేక రకాలుగా వస్తుంది. సూర్యోదయము, చంద్రోదయము, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము రకరకాలుగా వస్తుంది. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ రోగికి తన శరీరంలో తెలిసిపోతుంది. ఇది ఈ 5 చక్రాల గురించి చెప్పినటువంటి విషయము ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఎలా చెప్పబడిందో చూడండి. పాత్ ఈజ్ ఎంటర్డ్ ఎలా చెప్పారు? పేజ్ నెంబర్ 12 ఫ్రాగ్మెంట్ 1 లో మొదటి పేరా దాటేయండి. 2 ఫ్రాగ్మెంట్ 1 తీశారా? ఫ్రాగ్మెంట్ 1 ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ పేజీ వచ్చిందా? చూడండి, దీజ్ ఫస్ట్ పేరా వదిలేయండి, సెకండ్ పేరా వదిలేయండి, 3rd, 4th, 5th, 6th, 7th లైన్ ఫారెన్ ఉందా అక్కడ? ఉందా అక్కడ పారని, నీకు సరే మిగతా వాళ్ళు ఏమో అంటలే, ఉందా అక్కడ? నెక్స్ట్ వెన్, తర్వాత మళ్ళీ వెన్, తారా చెప్తున్నాను, దెన్, బిఫోర్, మళ్ళీ బిఫోర్, మళ్ళీ బిఫోర్, మళ్ళీ ఫార్, అండ్ మధ్యన క్యాపిటల్ లెటర్స్ లో ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ వచ్చిందా? ఏ నెక్స్ట్ చూడండి, ఇఫ్ దై సోల్ స్మైల్స్, ఆ పారాగ్రాఫ్ దాటేయండి. వెన్ టు ద వరల్డ్, ఆ పారాగ్రాఫ్ దాటేయండి. దాని ముందు అంకెలు ఏమి ఇవ్వలేదా? నంబర్స్ ఇచ్చారా? ఉన్నాయి కదా. ఇప్పుడు వెన్ వ్యాక్సింగ్ స్ట్రాంగర్ అనే దానికి నెంబర్ ఎంత ఉంది? 84 చూడండి, 84. వెన్ ద డిసైపుల్ వచ్చిందా? 84. వెన్ ది డిసైపుల్ సీజ్, ఓకే, చూడండి అది. ఇది మొత్తము హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ని దాటివేసేటటువంటి సాధన. వెన్ ద డిసైపుల్ సీజ్ అండ్ హియర్స్, అంటే డిసైపుల్ చూస్తాడు, వింటాడు. అండ్ వెన్ హీ స్మెల్స్ అండ్ టేస్ట్స్, వాసన చూస్తాడు, రుచి చూస్తాడు. ఐజ్ క్లోజ్, కళ్ళు మూసుకుని, ఇది మీరు చేయవలసినటువంటి సాధన. కళ్ళు మూసేసుకుని బయట శబ్దాలు వినకండి. ఆ లోపల ఉన్నటువంటి ఆ హాల్లో ఉండే గుహ, కంఠకూపం, అక్కడ దృష్టి పెట్టుకోండి. యూ ట్రై టు హియర్ ఫ్రమ్ దేర్, బయట శబ్దాలు వినొద్దు మీరు. యూ ట్రై టు హియర్ ఫ్రమ్ దేర్, ఆ దేర్ ఏంటి వస్తుంది అంటే ఈ సౌండ్ వస్తుంది మీకు. ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. ఇక్కడ వచ్చే సౌండ్లు ఏంటి? బయట నుంచి వచ్చేటటువంటి, నాకు కష్టంగా ఉంది, నాకు వినటానికి బాగుంది, తింటానికి బాగుంది, రుచి బాగుంది, చూడటానికి బాగుంది, పాటలు బాగున్నాయి వినటానికి. ఎక్స్టర్నల్, ద హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇదంతా ఎక్స్టర్నల్ సౌండ్స్. ఇక్కడ ఇంటర్నల్ సౌండ్స్, అంతర్వాణి అని పేరు. అందుకే దీనికి తెలుగులో ద వాయిస్ ఆఫ్ సైలెన్స్. దివ్య దృష్టి అంటే కళ్ళు మూసుకుని ఇక్కడ మీరు చూడగలిగితే అది దివ్య దృష్టి అవుతుంది. అది దివ్య దృష్టి మీకు వస్తే నోరు తెరవగానే మీ నోటిలో బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. యశోద అది చూడగలిగింది, కౌసల్య దాన్ని చూడగలిగింది. గుర్తుందా మీకు కదా, బాలకృష్ణుడు నోరు విప్పినప్పుడు ఆవిడకి మొత్తం బ్రహ్మాండం కనిపించింది. మీరు నోరు విప్పినా మొత్తం బ్రహ్మాండం ఉంటుంది అక్కడ, కానీ మీ దృష్టి అసలు బ్రహ్మాండం మీద ఉండడం ఎక్కడ ఉంటుంది? బయట ఉండేటటువంటి సౌండ్స్ మీద ఉంటుంది. అంచేత క్లోజ్ యువర్ ఐస్, సీ దేర్ అండ్ హియర్ దేర్, దాన్నే దివ్య దృష్టి. దివ్య శ్రవణము అన్నాడు. భగవద్గీత 12వ అధ్యాయానికి ముందు విశ్వరూప దర్శనం అని ఒక అధ్యాయం వస్తుంది. ఆ విశ్వరూప దర్శనంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు, నాకు నీ దివ్య రూపము చూడగలిగేటటువంటి సామర్థ్యం ఉంది అనుకుంటే చూపించు. మనం అడిగిస్తాం, అయితే మాకు కనిపిస్తుందా మాస్టారు కళ్ళు మూసుకుంటే ఈ దివ్య దృష్టి, ఈ దివ్య శ్రవణం ఖచ్చితంగా మీకు వస్తుంది. కానీ కావాల్సింది ఏంటి అంటే ముందు బయట ఉన్నటువంటి ఈ సౌండ్స్ మిమ్మల్ని పెనిట్రేట్ చేయకూడదు. అవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఆ హారన్స్ మీకు వినిపించటం లేదా? వినిపిస్తున్నాయి, కానీ అవి అడ్డుతగటం లేదు మీకు. అవి వినిపిస్తూ ఉంటాయి, మీరు పట్టించుకోకూడదు దాన్ని. కళ్ళు మూసుకుని, వెన్ ద డిసైపుల్ సీజ్ అండ్ హియర్స్ అండ్ వెన్ హీ స్మెల్స్ అండ్ టేస్ట్స్, చూడటము వినటము, దాని తర్వాత ఏం జరగాలి? స్మెల్స్, దివ్య గంధము, దివ్య గంధానులేపనం అని విశ్వరూప దర్శనంలో వస్తుంది. దివ్య గంధము, డివైన్ స్మెల్స్, అండ్ టేస్ట్స్, దివ్యమైనటువంటి రుచులు మీకు రావటం మొదలెడతాయి. అది ఎప్పుడు వస్తుంది అంటే నేను మీకు చెప్పాను, కేచరి ముద్ర మీరు ప్రాక్టీస్ చేసుకోండి అని. నాకు తెలియదు ఎంతమంది చేయటం మొదలెట్టారు. ఇంకంటే మీరు ఎస్ట్రాలజర్ని కలవాలి, మీకు కరెక్ట్ గా గ్రహస్థితి ఈ జన్మలో కుదురుతుందో కుదరదో తెలుసుకోవాలి. ఒకవేళ ఎస్ట్రాలజర్ కాదు, ఇంకో 3 జన్మల తర్వాత మనకి సవ్యమైనటువంటి అది వస్తుందంటే ఓకే, పాప ఎస్ట్రాలజర్ చెప్పాడు కనుక చేసేద్దాం. ఇంకా తెలియదు నాకు. కానీ నా సలహా ఏంటి అంటే హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దాటాలి అంటే కనీసం నేను ఈ క్లాస్ చెప్తున్నప్పుడైనా మీరు కైచర్య ముద్రలోకి వెళ్ళిపోండి. కనీసం ఒక సెషన్ లో అయినా మీకు అర్థమవుతుంది. అది నాలిక బయటకి తిప్పి పెట్టుకోండి. ఆ కేచరి ముద్ర వేసినప్పుడు మీ నాలిక ఎక్కడ తగులుతుందో అక్కడ నుంచి ఇవన్నీ ఆవిర్భవిస్తాయి, మీలో ఇవన్నీ ఆవిర్భవిస్తాయి. చూడండి అక్కడ ఎక్కడి నుంచి చెప్పాడు అంటే సీజ్, కళ్ళు మూసుకుని ఎక్కడ సి, ఈ నాలిక అంగిటికి ఎక్కడ తగులుతుందో, యు సీ దేర్ హియర్ దేర్. నాలిక శబ్దోత్పాదనకి కర్మేంద్రియము, శబ్దోత్పాదనకి కర్మేంద్రియం. సమ్ సౌండ్ విల్ బి ప్రొడ్యూస్డ్, దాన్ని చూడండి. నాలిక కదలకుండా సౌండ్ వచ్చింది కనుక దీన్ని మన భారతీయ ఋషులు వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనలేదు, అనాహత నాదము అన్నారు. అనాహత నాదము అంటే నాట్ క్రియేటెడ్, నువ్వు దాన్ని తయారు చేయలేదు, దాని అంతా అది ఆవిర్భవిస్తుంది. చూడండి అది ఎలా వస్తుందో. నెక్స్ట్ ఏంటి, స్మెల్ ఇట్. నెక్స్ట్ టేస్ట్ ఇట్. అంటే ఏంటి, మీ శ్రవణేంద్రియాలు, మీ చూపు, మీ వాసన, మీ నాలిక అన్ని అంతర్ముఖం అయిపోయాయి. ఇన్నర్ వాయిస్ వినటానికి తగినటువంటి పరిస్థితి మీరు కల్పించుకున్నారు. దీనిని స్పిరిచువల్ పతంజలి యోగ సూత్రాలలో ధారణ అంటాం. అంటే బాహ్య శబ్దాల నుంచి మనస్సు తీసివేసి అంతర్గతమైనటువంటి శబ్దాల వైపు మనం వెళ్ళాము. ఇది వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇయర్స్ షట్, ఐజ్ క్లోజ్, మౌత్ అండ్ నాస్ట్రిల్స్ స్టాప్డ్. అంటే ఏం చేయాలి మీరు, నాలిక అలా వెనక్కి పెట్టిన తర్వాత చేతులతో ఏం చేయకలే మీరు, ఆ మానసిక స్థితికి వెళ్ళాలి. ఏ స్థితికి వెళ్ళాలి, ఐజ్ క్లోజ్డ్. ఎప్పుడైతే ఈ ఐజ్ ఆర్ క్లోజ్డ్, ఇంకా బాహ్య దృష్టి ఆగిపోతుంది. ఐజ్ క్లోజ్డ్ తర్వాత ఇయర్స్ షట్, అంటే చెవుల్లో దూదులు అది ఏం పెట్టుకోకలే, బయట చెప్పులు వినకండి అంతే. ఇప్పుడు అమెరికా నుంచి అక్కడ నుంచి ఫోన్ చాలా లైట్ గా వస్తూ ఉంటే ఐఎస్టీడీ బూత్స్ లో చుట్టుపక్కల గోళ జరుగుతూ ఉంటుంది, కానీ మీరు వింటలే, చుట్టుపక్కల గోళ మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా. అంటే ఏమైంది, బాహ్య సౌండ్స్ కి మీ ఇయర్స్ షట్, మూసేయాలి. చెవులు పెట్టుకుని, వేళ్లు పెట్టుకుని, దూదులు పెట్టుకుని మూసుకోకండి. న్యాచురల్ గా అదే విత్డ్రా అయిపోతుంది. ఆ విత్డ్రా అయిపోవటాన్ని ధారణ అంటాం. ఐజ్ షట్, ఇయర్స్ షట్, విత్ మౌత్ అండ్ నాస్ట్రిల్స్ క్లోజ్డ్. బాహ్య వాతావరణం నుంచి వచ్చేటటువంటి వాసనని గమనించాం. నోరు విప్పము. ఇది వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి చాలా స్పష్టంగా సాధనాత్మకమైనటువంటి వివరణ ఇందులో ఇచ్చి ఉంది. కేచరీ ముద్ర యొక్క వివరణ ఇది. వెన్ ద ఫోర్ సెన్సెస్ ఆర్ బ్లెండ్, ఏ సెన్సెస్ బ్లెండ్ అయ్యాయి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు పట్టుకోగలిగితే చాలా విచిత్రమైనటువంటి ఒక చమత్కారం జరుగుతుంది మీలో. ఏమేం జరిగింది అక్కడ, ఐజ్ క్లోజ్డ్, రెండోది ఇయర్స్ క్లోజ్డ్, మౌత్ షట్, నాస్ట్రిల్ షట్, నాలుగింద్రియాలు వెళ్ళిపోయాయి. ఇంకా ఏ ఇంద్రియం మిగిలింది, స్పర్శ మిగిలింది కదా. చదివేశారు మీకు నిన్న చెప్పాను కదా, జ్ఞానేంద్రియం కర్మేంద్రియాలను, నాలుగింద్రియాలు క్లోజ్ అయిపోయాయి. నాలుగింద్రియాలని మనం ఎప్పుడైతే క్లోజ్ చేస్తాము, స్పర్శ అనేటటువంటిది మీలో నిద్ర లేస్తుంది. స్పర్శ అనేటటువంటి నిద్ర లేస్తుంది అనేది హ్యాండిక్యాప్డ్ వాళ్ళని చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కళ్ళు లేనటువంటి వాళ్ళకి స్పర్శ చాలా యాక్టివ్ గా అయిపోతుంది. రష్యాలో అక్కడ కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి వేళ్లతో చదవచ్చు, రంగులు కనిపెట్టవచ్చు అని సైకాలజిస్ట్ ప్రూవ్ చేశారు. అంటే మనకి చాలా ముఖ్యమైనటువంటి ఇంద్రియము ఏమిటి అంటే స్పర్శ. ఆ స్పర్శను ఉత్తేజితపరచుకోవటానికి మనము ఈ నాలుగింటిని క్లోజ్ చేస్తున్నాం. ఏ నాలుగింటిని క్లోజ్ చేసాం అర్థమైంది కదా, ఐస్ క్లోజ్, ఇయర్స్ క్లోజ్, మౌత్ క్లోజ్, టెస్ట్ క్లోజ్. ఇది ఎప్పుడైతే చేస్తామో ఆ గురు స్పర్శ మీకు అందుతుంది, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీకు అందుతుంది. అదే సాధనా రహస్యం ఇక్కడ. వెన్ ద ఫోర్ సెన్సెస్ బ్లెండ్ అండ్ రెడీ ఆర్ టు పాస్ ఇన్ టు ద ఫిఫ్త్ ఏంటి, స్పర్శ, దట్ ఆఫ్ ద ఇన్నర్ టచ్, దెన్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఫోర్త్ హ్యాస్ పాస్డ్ ఆన్. అంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఈ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుంచుకోండి. ఈ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ కంటే ముందు ఏం చేయమని చెప్పాను నేను, తొమ్మిది ఓంకారాలు చేసుకోండి అని చెప్పాను నేను. ఈ తొమ్మిది ఓంకారాలు చేసుకున్న తర్వాత ఈ కేచరి ముద్ర ద్వారా ఈ సాధన చేసుకుంటే మొదలెడితే ఏం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేస్తారు. కానీ ఇక్కడికి జంప్ చేసినా దీంతో సంబంధం రాలే మీకు, ఆత్మబుద్ధి మనస్సు అనే స్పిరిచువల్ ట్రాక్ తో సంబంధం రాలే. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు, మీ బ్రెయిన్ లోనే ఉన్నారు, మీ యొక్క బుద్ధిలోనే ఉన్నారు. గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే ఈ బుద్ధిని ప్రచోదన చేస్తుంది. ధియో యోన ప్రచోదయాత్, అంటే ఆ కళ్ళు మూసుకున్న తర్వాత
ఈ నాలుగు ఇంద్రియాలు ఐదో దాంట్లో కలిపేసేటటువంటి పంచముఖి గాయత్రి సాధన ఎప్పుడైతే మనం చేస్తామో మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఈ బ్రిడ్జ్ ఏర్పడుతుంది. ఇది ఏర్పడాలి. ఈ మొత్తం సాధన, వెదర్ ఇట్ ఈస్ క్రిస్టియన్, వెదర్ ఇట్ ఈస్ ముస్లిం, బుద్ధిజం, జైనిజం, ఎనీజం, రేపు ఫ్యూచర్ లో ఇంకో కొత్త ఇజం వచ్చినా, మొత్తం మీద మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి అంటే దిస్ లింకప్. ఎక్కడి నుంచి ఎక్కడికి లింకప్ అవుతుందో అర్థమైందా? మనస్సు యొక్క మూడవ తలం నుంచి మనస్సు యొక్క మొదటి తలానికి లింకప్ అవ్వాలి. దీనిని సేతు బంధన అంటాం. ఆసనాలలో సేతుబంధ ఆసనం అని ఒక ఆసనం ఉంది. దాన్ని నిజంగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. సేతుబంధ ఆసనం అన్నది తెలియకపోతే ఇక్కడ ఆసనాల గురించి తెలిసిన గురుజీలు ఉన్నారు, వాళ్ళని అడగండి. రేపు అడుగుతానండి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎప్పుడు అడగాలి? తక్షణమే. తక్షణమే నా క్లాస్ కట్ చేసి అడగండి. నా క్లాస్ అయిపోయాక మీరు నేర్చుకోండి ఆ సేతుబంధ ఆసనం. అది ఈ బ్రిడ్జికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ ద ఫిఫ్త్, ఓ స్లేయర్ ఆఫ్ ది థాట్స్, all these again have to be killed beyond reanimation. annitikante mukhyanga em jaragali ante inka bahya jagatlo unnatundi shabdamu, bahya jagatlo unnatundi drushyamu, bahya jagatlo unnatundi ruchi, bahya jagatlo unnatundi roopamu mimmalni animate cheyakoddu. animate cheyakoddu ante ante excite cheyakoddu. idi chudagane nakoddu, idi chudagane naku kavali. natinchakandi jagratta. ధ్యానముతో ఈ స్థితికి మీరు రావాలి తప్ప, ముందుగా మాస్టర్ ఇది వద్దన్నారు కదా నువ్వు వదలటానికి ట్రై చేసావనుకో, ఓ విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఒక గురువుకి బంగారం నేర్పే విద్య తెలుసు, ఆయన ఏ శిష్యుడికి నేర్పలేదు. ఒక శిష్యుడు మాత్రం కత్తి తీసి నీకు బంగారం నేర్పే విద్య తెలుసు అన్నావు, నువ్వు నేర్పకపోతే చంపేస్తా అన్నాడు. ఎంత గురువు అయినా చంపేస్తానంటే ఏం చేస్తాడు? నేర్పుతాను రా అన్నాడు. కానీ రేపు పొద్దున్న 4 గంటలకు రా, అది సూర్యోదయానికంటే ముందు నేర్పాలి అన్నాడు. సరే, 2 రోజులు స్నానం చేసి వచ్చాడు, నేర్పించాడు మంత్రం మొత్తం. ఏమైనా చెప్పటం మర్చిపోయావా లేకపోతే మోసగిస్తున్నావా? మోసగించావని తెలిసిందో చంపేస్తా అన్నాడు. మర్చిపోయాను, నేను ఒక విషయం చెప్పలేదు. నాకు తెలుసుగా ఈ గురువులందరూ మోసగాళ్లే అని. మన క్యారెక్టర్ గురువుల మీద ఆపాదిస్తామని గుర్తుంచుకోండి. ఏ గురువు మోసగాడు కాదు, మోసగాళ్ళ మనం. సాధన లేకుండా, జ్ఞానం లేకుండా గురువు నుంచి వరదానాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళ మనం మోసం చేస్తున్నాం.
గురువులు ఎవరిని మోసం చేయరు. కానీ కథలో శిష్యుడేమన్నాడు, చూసావా మోసం చేస్తావు, నాకు ఒక విషయం నువ్వు చెప్పలేదు. నేను చెప్తావని అనుకోలేదురా, మరి నువ్వు బలవంతం చేస్తున్నావు కనుక చెప్తున్నాను, నా గురువు చెప్పింది. చెప్పే చెప్పే అన్నాడు. ఏం లేదు, నువ్వు మంత్ర జపం చేస్తున్నప్పుడు కోటి గురించి ఆలోచించకు అన్నాడు. ఓషి అంతేనా, నేను అసలు కోటి గురించి ఎందుకు ఆలోచిస్తానన్నాడు. సరే మంచిది, వెళ్ళి అన్నాడు. ఇంకా వీడు మంత్ర జపం చేయటం మొదలెట్టేశారు కదా, చచ్చాడు వాడు. ఎందుకు చెప్పావు స్వామి అన్నాడు. నువ్వే కదయ్యా కత్తి పెట్టి నా మీద చెప్పమన్నావు. నేను చెప్పలేదుగా నీకు. అసలు చూడండి, గురువు చంపేస్తాను అన్నటువంటి వ్యక్తికి కూడా వాడు మంచి కోరాడు. వీడు సాధన అది చెప్తే చేయలేడు కనుక చెప్పలే. కానీ వీడు మూర్ఖత్వం. అంచేత వదిలించుకోవటానికి ట్రై చేయకండి, డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి. తేడా అది. వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో మీరు చాలా జాగ్రత్తగా ఈ టెక్నాలజీ అంతా ఏం చేస్తుంది అంటే, బయట ఉన్నటువంటి దృష్టిని మీరు ఆ నాలిక మీదకి తెచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ టెక్నిక్. నాలిక మీద తెచ్చుకోకపోయినా వస్తుంది అది. కానీ చేతకాని వాళ్ళకి టెక్నాలజీ చెప్పాల్సిందే కదా. అంచేత నిరంతరము ఖేచరి ముద్రలో ఉండండి. ఖేచరి ముద్ర గురించి మా గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య 500 పేజీలు రాశాడు ఆయన. హౌ టు యూజ్ ఖేచరి ముద్ర, A4 సైజ్ పేజెస్, 500 పేజీలు రాశాడు ఆయన. వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి అది ఎలా ఉపయోగపడుతుందో. అంచేత మీరందరూ కూడా ఇందులో, మీరు ఇప్పుడు ఈ క్షణంలో ఖేచరి ముద్రలో ఎంతమంది ఉన్నారు? అబ్బో మరి ఇంకే, మీరు అసలు అందరూ చాలా గొప్పవాళ్ళు. ఇంకేంటే నేను ఇప్పుడు ఖేచరి ముద్రలో లేను, చెప్పిన వాడిని. అది ఇంపార్టెంట్. అది ఇంతేనా అనిపిస్తుంది మీకు? ప్రకృతిలో అన్ని ఇంతే. చిన్న రెటీనా, ఎంత చిన్న రెటీనా మీకు తెలుసు కదా. కాస్త అది డీలింక్ అయిందనుకోండి, అయిపోయి గుడ్డి వాళ్ళు అయిపోతారు. ఇంకా ప్రకృతిలో ఏమీ కనిపించరు మీకు. అంచేత దయచేసి డోంట్ థింక్ ఇట్ ఈస్ సో సింపుల్. ఇదే అందుకని తీసి వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో చాలా డైరెక్ట్ గా దాని గురించి చెప్పింది. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే, విదేశీయులకి భారతీయ సాంప్రదాయాల గురించి తెలియదు. ఇదంతా బదులు ఖేచరి ముద్ర అని చెప్పేసి ఉంటే అయిపోయి ఉండేది. కానీ ఖేచరి ముద్ర అనేది చదవకుండా మనం విన్నా మనకి ఏం అర్థం కాదు. ఆ విధంగా బ్లావెట్స్ కి చేసినటువంటి సేవ అతులనీయమైనది. అండ్ ఇన్ ద ఫిఫ్త్, ఓ స్లేవ్ ఆఫ్ ది థాట్స్, ఆల్ దీస్ అగైన్ హ్యావ్ టు బి కిల్డ్ బియాండ్ ది రీ యానిమేషన్.
ఈ నాలుగు ఎప్పుడైతే మీరు చేసుకోగలిగారు, ఈ నాలుగు అంటే అర్థమైంది కదా, మళ్లీ మళ్లీ చెప్తున్నాను కానీ మీరు ఆ స్థితికి ప్రయత్నించండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీడింగ్ దిస్ బుక్. కేచరి ముద్ర ఒక్కటి మీరు స్పష్టంగా అర్థం చేసేసుకుంటే ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి మీరు టెలిఫోన్ లైన్ వేసేసుకున్నట్టే. నో సీయింగ్ ఐజ్ క్లోజ్డ్, నో హియరింగ్. నో హియరింగ్ అంటే చెవుల్లో దూరి పెట్టుకోకండి, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ లోపల నుంచి ఏదైనా సౌండ్ వినిపిస్తోందా. మాలిక మత్తబడి ఉంది, కళ్ళు మూసి ఉన్నాయి. లోపల నుంచి సౌండ్ ఏదైనా వినిపిస్తోందా? దాని తర్వాత ఏంటి, ఏదైనా రూపం కనిపిస్తోందా? ఎనీ ఫామ్, ఎనీ టేస్ట్, ఏదైనా రుచి వస్తుందా? దీని మీదేమీ మనస్సు పెట్టుకోండి. అంటే ఐజ్ ఇన్సైడ్, ఇయర్స్ ఇన్సైడ్, నోస్ ఇన్సైడ్, టంగ్ ఇన్సైడ్, అన్ని లోపల పెడితే అర్థమైందా? కూర్మంగా నేవ సర్వశ అంటాడు భగవద్గీతలో. దీన్నే ఏ విధంగా అయితే కూర్మము తన ఏమంటారా కాళ్ళని తోకనే లోపలికి తీసేసుకోగలదో అదే విధంగా మీ డైరెక్షన్ మార్చుకోండి. అదొక్కటి చేయండి. మీరు చేయగానే ద ఫిఫ్త్ అండ్ ఇన్ ద ఫిఫ్త్ ఓ స్లేయర్ ఆఫ్ దై థాట్స్ స్పర్శ మీకు తగులుతుంది. దాన్నే సమర్థ సద్గురు స్పర్శ అంటాం. నిజమైనటువంటి గురువు నే లోపల నుంచి ఆవిర్భవిస్తాడు. బయట ఉండేటటువంటి ఫిజికల్ పుస్తకాలు కానీ బయట చెప్పేటటువంటి గురువులు కానీ మీ నిజమైనటువంటి గురువులు కారు. అసలైనటువంటి గురువు నీకు అంత స్పర్శతో లభిస్తాడు. సాధకుల చరిత్ర అంతా తీసి చూడండి. ఒక్కడికి కూడా బాహ్య జగత్తే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు పుస్తకం చదివాం, మనం మాట్లాడుకుంటున్నాం, ఇదంతా ఇలా చేసుకోవాలనుకుంటున్నాం. ఇది కూడా వాయిస్ ఆఫ్ సైలెన్సే. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇది నేర్చుకోండి అని బలవంతంగా మిమ్మల్ని లాక్కొస్తుంది అన్నది కూడా గుర్తుంచుకోండి. నథింగ్ బై ఛాన్స్. విత్ హోల్డ్ ద మైండ్ ఫ్రమ్ ఆల్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్, ఆల్ ఎక్స్టర్నల్ సైట్స్. విత్ హోల్డ్ ఇంటర్నల్ ఇమేజెస్ లెస్ట్ ఆన్ ద సోల్ లైట్ ఎ డార్క్ షేడో దే షుడ్ కాస్ట్. ఇందులో నేను మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, మీరు అలా కళ్ళు మూసుకున్న తర్వాత ఆ పరమహంస స్థితి పొందినటువంటి ఏ గురువు యొక్క స్వరూపాన్నైనా మీరు చూసుకుంటే చాలా లాభంలో ఉంటారు. ఎందుకంటే మనంతట మనము ఆ స్థితికి చేరుకోవటం చాలా కష్టం. ఆ స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తి సహాయం మీరు తీసుకుంటే తొందరగా వెళ్ళిపోతారు. కానీ గురువుని ఎక్కడ వెతుక్కుంటామని నన్ను వెతుక్కోకండి. గురువు సర్వత్రా ఉన్నాడు. మీరు పిలవాలే తప్ప, మీరు ఐడెంటిఫై చేయాలే తప్ప, హి యాక్ట్స్. అంచేత మీకు నచ్చిన ఏదో ఒక గురువుని కళ్ళు మూసుకుని ఆ గుహలో పెట్టేసుకోండి. ఆ రూపాన్ని చూస్తూ ఉండండి. అప్పుడేమవుతుంది, ఈ స్థితిని థౌ ఆర్ట్ నౌ ఇన్ ధారణ ద సిక్స్త్ స్టేజ్ అన్నాడు. ఫిఫ్త్ స్టేజ్ ఏంటి? డివైన్ స్పర్శ. భలే స్పర్శ నోట్లో వెళ్ళింది, చిన్నగా వెళ్ళింది అనమాట. అంటే హనుమంతుడు సురసన నోట్లోకి వెళ్ళినట్టు ఈ దోమగారు. సరే ఇట్స్ ఓకే, మా మంచి అందుకు కొంచెం. ఫిఫ్త్ డివైన్ స్పర్శ. ఆ డివైన్ స్పర్శకి నేను ఏం పెట్టుకోమన్నాను అక్కడ, మీకు నచ్చినటువంటి గురుమూర్తిని పెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఈ విద్యను మనకు అందించినటువంటి 99 గురువులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఏ రూపాన్నైనా నేను సజెస్ట్ చేస్తాను. మీకు నచ్చిన గురువు ఎవరైనా ఉంటే ఆ గురువుని చేసుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ సజెషన్. ఇది ధారణ అంటాం. ఈ స్థితి వరకు అంటే ఏంటి, కళ్ళు మూసేసుకున్నారు, సౌండ్స్ అన్నింటినీ లోపల నుంచి తెచ్చేసుకుని ఆ గురువు యొక్క స్పర్శకి ఎదురు చూస్తూ ఆ గురు స్వరూపాన్ని మీరు ఊహించుకుంటూ ఉంటే, ఆ గురువు యొక్క లక్షణాలను మీరు అలా ధ్యానం చేస్తూ ఉంటే అది ధ్యాన స్థితి అంటాం. గురువు యొక్క లక్షణాలను ఎలా ధ్యానం చేస్తామో అనేటటువంటిది మీకు తెలియాలి అంటే 300 శ్లోకాలు ఉన్నటువంటి గురు గీత అని ఒక శివపార్వతీ సంవాదం ఉంది. అది గురు ధ్యానానికి అంతకంటే మంచిదైనటువంటి బుక్ నాకు దొరకలేదు. గురు గీత అధ్యయనం చేయండి, అందుకే నేను చెప్పాను. ఈ క్లాస్ తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ కంటిన్యూ దీస్ క్లాసెస్ ఎవ్రీ థర్డ్ మంత్. అయితే ఇప్పుడు నేను డిసెంబర్ కదా, జనవరి కాకుండా మళ్ళీ ఫిబ్రవరిలో ఐ విల్ కంటిన్యూ దీస్ క్లాసెస్ ఫర్ 1 year ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్. ఇంచేదంటే ఈ గురు గీత మళ్ళీ నాకు టేక్స్ టైం. కానీ మనకి వాయిస్ ఆఫ్ సైలెన్స్ అర్థం చేసుకోవటానికి మొత్తం టెక్నాలజీ ఇవాళ మీకు పూర్తి చేసేస్తా. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే అర్థమైంది కదా, హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఎలా దాటాలి మనం? రిజిడ్ టైం టేబుల్, వెరీ వెరీ రిజిడ్ టైం టేబుల్ ఉండాలి మీకు. రెండోది మంచి పని తక్షణం చేసేయాలి, అంతే తప్ప దీనివల్ల అవుతుంది, దానివల్ల అవుతుంది, ఇవాళ మూడో ఉంది. ఎవరో ఒకళ్ళు విగ్రహ ప్రతిష్టాపన గురించి వైజాగ్లో అడిగారు నన్ను. ఎప్పుడు అడిగింది? డిసెంబర్ 23 అక్టోబర్ 23 అడిగారు మాస్టరు, సిద్ధేశాయి విగ్రహం రెడీగా ఉంది, మీరు వచ్చారు, మీరు ఒక డేట్ ఇస్తే, నువ్వు చాలా తప్పు పని చేసావయ్యా, నేను డేట్ ఇవ్వను పద అంటాను అన్న. సిద్ధేశాయి విగ్రహం నన్ను ప్రతిష్ట చేయమంటే తక్షణం పద అంటాను తప్ప మూఢవది నేను చూసుకోను. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. మూఢం చూసుకుని పెట్టే మూఢత్వం నీలో ఉంటే భగవంతుడి విగ్రహానికి నేనేమి చేయలేను, నేను క్రిటిసైజ్ చేయనయ్యా, నీది నా ఆలోచన విధానం అది అని మధ్యాహ్నం 12:30 ఆ శాస్త్రకుండి యజ్ఞం అయిపోయిన తర్వాత అక్టోబర్ 23 వచ్చాడు. అంతేనంటారా మాస్టర్ అన్నది. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అరగంట తర్వాత వచ్చాడు మాస్టర్, నేను ఫోన్ చేశాను, అక్కడ విగ్రహం తెచ్చిపెట్టేశాడు, మీరు రండి అని. అదే పద్ధతి. హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్ దాటాలి అంటే తక్షణం మీరు చేయాలి. తక్షణం చేయకపోతే ఇంకా మంచి పని చేయలేరు మీరు, ఆ ముహూర్తం దాటిపోతుంది మీకు. అంటే ముహూర్తాలు అవి చూసుకోవద్దు దయచేసి అని చెప్పా. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈ క్లాస్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే, ఉండండి సార్, నాకు టైం టేబుల్లో చూస్తాను, నేను బిజీగా ఉందా, ఆరు సినిమాకి వెళ్తానేమో, ఆ రోజు రాత్రి ఇంకో పని ఏమో ఉందేమో. అంటే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, వాయిస్ ఆఫ్ సైలెన్స్ కాదు, మీ పనులకు ఇచ్చుకోండి, మీ పనులకు ఇంపార్టెన్స్, నేనేం కాదన్ను. కానీ ఆలోచన విధానం మారాలి మీకు, తక్షణం చేసేటటువంటి ఆలోచన విధానం మారాలి. రెండోది ఏం చెప్పాను నేను, కేచరి ముద్ర వేసుకోండి, సాధ్యమైనంత వరకు డేలో కేచరి ముద్రలో ఉండండి. ముందు మెకానికల్ గా చేసుకోండి, ఎక్స్పర్టైజ్ గబుక్కు నేను రాదు. దీనివల్ల ఏమవుతుంది, ముందు ఫస్ట్ మీకు రావాల్సినటువంటి కమెంట్ ఏంటి అంటే, అదేంటో ఈయన వాయిస్ ఆఫ్ సైలెన్స్ క్లాస్కి వెళ్ళిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయాడు. కానీ షేక్స్పియర్ ఫేస్లు పెట్టకండి, వాయిస్ ఆఫ్ సైన్స్ నవ్వుతో సీరియస్ అయిపోకలే, మీరు మాట్లాడటం లేదు కనుక ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ బికమ్ సీరియస్. ఓకే, దీని తర్వాత ధ్యాన విధానం గురించి చెప్పాను నేను మీకు. ధ్యాన విధానంలో ఏం చేయాలని చెప్పాను నేను, గురువు యొక్క ధ్యానం చేసుకోండి. గురువు యొక్క ధ్యానం చేసుకోవటానికి చాలా అద్భుతమైనటువంటి ఒక బుక్ ఉంది థియోసాఫికల్ సొసైటీలో, ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్, జిడ్డు కృష్ణమూర్తి. తను తన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తన గురువు తనకి ఏ విధమైనటువంటి మార్గదర్శక సూత్రాలు ఇచ్చాడు అని చెప్పి, ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ మీరు రోజుకి 3 లైన్లో ఒక పారాగ్రాఫ్ చదువుకుంటూ కేచరి ముద్ర పెట్టుకుని ఆ గురువును ధ్యానం చేసుకుంటూ ఆ పారాగ్రాఫ్ ఏదో ధ్యానం చేసుకోండి. కాదు, స్థిత ప్రజ్ఞ స్థితి గురించి భగవద్గీతలో చెప్పబడి ఉంది, కృష్ణుడు రూపం వహించుకుంటూ అది చేసుకోండి. అనేక మార్గాలు గురు ధ్యానం చేయటానికి. అప్పుడు మీరు ఏ స్థితికి వెళ్లారు, ధ్యాన స్థితికి వెళ్లారు. ఈ ధ్యాన స్థితిలో మీరు ఉన్నారు, గురువు యొక్క రూపం ఉంది, ఆ గురువు యొక్క బోధ ఉంది, గురువు యొక్క బోధని మీరు ధ్యానం చేస్తున్నారు. సడన్ గా ఏమవుతుందో తెలుసా, ఒకరోజు యూ బికమ్ ద గురు, నువ్వు ఉండవు, ఇంకా గురువే ఉంటాడు, అది సమాధి. అంతే, సమాధి మన చేతిలో లేదు, సమాధి అనే స్థితి గురువు తీసుకొస్తాడు. కానీ చాలా తొందరగా తీసుకొస్తాడు గురువు, మీరు ఇలాగా దాన్ని సమర్పణ చేసుకోగలిగితే. ఈ సమాధి స్థితిలోకి వెళ్లిన తర్వాత, సమాధి స్థితి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 4 ఇంద్రియాలని క్లోజ్ చేసుకుని కేచరి ముద్రతో స్పర్శను మనసులో తెచ్చుకుంటూ గురుస్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ మనని మనం మర్చిపోతూ గురువు మాత్రమే ఉండేటటువంటి స్థితిని సమాధి స్థితి అంటాం. ఈ సమాధి స్థితి తర్వాత ఫ్రాగ్మెంట్ 2 స్టార్ట్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ గురించి చెప్తున్నాను నేను. ఫ్రాగ్మెంట్ 2లో దేర్ ఆర్ 2 మెథడ్స్. అంటే సమాధి స్థితిలోకి వెళ్లినటువంటి వ్యక్తి ఇంకా ముందుకు ఎలా వెళ్లాలి అనే దానికి 2 మెథడ్స్ చెప్తుంది బ్లావెట్ కి. ఒకటి డాక్ట్రిన్ ఆఫ్ ఐ, ఇంకోటి డాక్ట్రిన్ ఆఫ్ హార్ట్. ఈ 2 మార్గాలు కూడా భగవద్గీత మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి. డాక్ట్రిన్ ఆఫ్ ఐ అంటే ఏంటి అంటే జ్ఞాన విజ్ఞాన యోగము, డాక్ట్రిన్ ఆఫ్ హార్ట్ అంటే మోక్ష సన్యాస యోగము. అంటే ఇది 7వ అధ్యాయము, ఇది 18వ అధ్యాయము. కొంచెం అవగాహన ఉందా భగవద్గీత మీద మీకు? అవగాహన ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి కాస్త. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మన కేచరి ముద్రలో ఉన్నాం, బ్రెయిన్ దగ్గర కేచరి ముద్రలో ఉన్నాం. ఈ కేచరి ముద్రలో గురు స్పర్శ ద్వారా గురు ధ్యానంలోకి వెళ్ళాం. గురు ధ్యానం చేస్తూ ఏ స్థితిలోకి వెళ్ళిపోయాం, మనల్ని మనం మర్చిపోయాం, గురువు మాత్రమే ఉన్నాడు. ఆ గురువు మాత్రమే ఉండేటువంటి స్థితిని మనము సమాధి అంటాం. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఏ స్టేట్ ఆఫ్ మైండ్? మనస్సులో ఇదే స్టేట్, ఆది అనుపాదక తర్వాత ఆత్మ, మైండ్ లో ఆత్మ. ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? మనస్సు యొక్క ఆది తలానికి వెళ్ళాలి. ఎలా వెళ్తారో చూడండి. అత్ కింద ఉన్నటువంటి లైన్ త్రిభుజంలో ఈగో. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది, చూస్తున్నారా మీరు? ఈ మార్గం గుండా వెళ్ళాలి మీరు. దిస్ ఈజ్ ద పాయింట్. ఈ పాయింట్ ఏంటి అంటే ఇన్స్టింక్ట్ అంట మనం. ఇన్స్టింక్ట్ అంటే ఏంటి? సహజంగా వచ్చేటటువంటి గుణం. ఆకలిస్తుంది, ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది? తిను. దాహం వేస్తుంది, ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది? నీళ్లు తాగు. నిద్ర వస్తుంది, ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది? పడుకో. యు కాంట్ స్టాప్ ఇట్. ఆహార నిద్ర భయం ఐదునంచ, ఇవి నాలుగు ఇన్స్టింక్ట్ ప్లేన్ కి తగినటువంటివి. ఈ ఇన్స్టింక్ట్ ప్లేన్ ఎక్కడుంది? మూడో పాయింట్ లో ఉంది. ఐ మే క్లియర్? మూడో పాయింట్ అంటే ఏంటో, మనస్సు యొక్క ఆది తలము కాకుండా, అనుపాదక తలము కాకుండా, మనస్సు యొక్క ఆత్మ తలంలో ఉంది. ఆత్మ ఇన్స్టింక్ట్ ఒకటే అని గుర్తుంచుకోండి. మీ యొక్క ఆత్మ వల్లే మీకు ఇన్స్టింక్ట్స్ వస్తున్నాయి, లేకపోతే ఆ ఇన్స్టింక్ట్స్ అని చెయ్యవు. అంచేత ఎప్పుడైతే నువ్వు ఆ ధ్యాన ముద్రలో గురువు యొక్క రూపాన్ని ఊహించుకుంటూ ఉంటావో, సడన్ గా నీకు నీ పూర్వజన్మ స్మృతులన్నీ గుర్తుకొస్తాయి. అది ఫస్ట్ టెస్ట్, నా ఇన్స్టింక్ట్స్ నాలో లేచాయా లేదా. ఉదాహరణకి కొంతమందికి బల్లిని చూస్తే భయం, కొంతమందికి బొద్దింకను చూస్తే భయం. భయపడాల్సిన అవసరం ఏం లేదు బొద్దింకను చూసి, కానీ ఎందుకు భయపడతాడు? అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే వెన్ యూ గో టు హిస్ పాస్ట్ లైఫ్. అంచేత ఇన్స్టింక్ట్ అనేటటువంటిది బుద్ధిజంలో జాతక కథలుగా చాలా ప్రసిద్ధికెక్కి, బుద్ధుడు యొక్క జాతక కథలు ఆయన పూర్వజన్మల గురించి చెప్తే, ద 48 లైఫ్స్ ఆఫ్ ఆల్సియోన్ అని ఒక బుక్ ఉంది, తెప్పించుకోండి అది. ఐ థింక్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఎందుకంటే మంచి పుస్తకాలన్నీ అవుట్ ఆఫ్ ప్రింట్ లో ఉంటాయి. పనికిరాని నావెల్స్ అన్ని 100 మిలియన్ కాపీస్ సోల్డ్ అన్న టైటిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి కొన్ని చదువుతాను కూడా నేను, చదవద్దని నేను అంటానే. కానీ ఈ బుక్ థియోసాఫికల్ లిటరేచర్లో ఒక ఆణిముత్యము, ద 48 లైవ్స్ ఆఫ్ ఆల్సియో, అంటే ఈ ఇన్స్టింక్చువల్ డెవలప్మెంట్ గురించి చెప్తుంది. అంటే ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ ద 48 లైవ్స్ ఆఫ్ ఆల్సియో. ఆల్సియో అనేది జటి కృష్ణమూర్తి యొక్క రహస్య నామము. ఆల్సియో ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు చదవండి. మీరు నిజంగా మీరు వాయిస్ ఆఫ్ సైలెన్స్ తెలుసుకుని గురువులు చెప్పినటువంటి చమత్కారాలు మీరు చెయ్యాలి అనుకుంటే కష్టపడాల్సిందే. లేకపోతే ఐటీఐ అవుతారంటే బండబాదులు బాగుతారు తప్ప మీకు ఆ సటిల్ నాన్సెన్స్ ఇన్ నాట్ ఎన్ఓఎన్సీఈ ఎన్ఏయుఎన్సీఈ అవి మీకు అర్థం కావు. అంచేత ఈ బుక్స్ సంపాదించండి. మీరు అడగండి నన్ను ఎలా దొరుకుతుంది మాస్టర్, మేము వాళ్ళకి చెప్పేసాం వాళ్ళు తెప్పించలేదండి, మీ ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్ట్ బట్టి ఫలితాలు ఉంటాయి. తెప్పించకపోతే ఏం చేయాలి మీరు? నేను ఏం చేశానంటే అడయారికి మనిషిని పంపించి నాకు కావాల్సిన పుస్తకాలు తెప్పించుకున్నాను. అడియార్ లైబ్రరీలో ఉన్నటువంటి నాకు దొరకని కొన్ని పుస్తకాలు ఉంటే లైబ్రరీలో వాళ్ళని బతిమాలుకుని జెరాక్స్ చేయించి తెప్పించుకున్నా. ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవాలి మీరు. అంతే తప్ప మళ్ళా నేను వచ్చి అడిగినప్పుడు మాస్టర్ మీరు ఏదో ఏఎల్ అన్నారు అంటే ఏఎల్ అన్నారో నాకు గుర్తుండదు. తర్వాత ఓహో ఆల్సియాలు, అదే మాస్టర్, ఏంటి తెప్పించుకోమంటారా ఇంటికి వద్దంటారా, ఏం చెప్తాను నేను. అంచేత మీరు ఏదేం చేసుకోవాలి, ద ఈగో అనేటటువంటి బుక్, ద కాజల్ బాడీ పిఎంఆ బుక్, ఈ బుక్ ఉంటేనే నెక్స్ట్ క్లాస్ లో మిమ్మల్ని నా క్లాస్కి రానిస్తా. ఈ ఈగో ఏం చెప్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పే ధ్యాన విధానం అంతా చెప్తుంది. దీని గురించి మొత్తం ఉంది అందులో, హౌ టు యూటిలైజ్ ఇట్. నాట్ యువర్ బ్రెయిన్, యువర్ బ్రెయిన్ ఈజ్ ఎ కర్మేంద్రియ ఆఫ్ ఈగో. కళ్ళు కాళ్ళు ఎలాగోతే ఇంద్రియాలు, బ్రెయిన్ కూడా ఒక ఇంద్రియమే. దేని యొక్క ఇంద్రియము అంటే దీని యొక్క ఇంద్రియము. ఇంకా హౌ టు యూటిలైజ్ బ్రెయిన్ కాదు, హౌ టు యూటిలైజ్ ఈగో, అది ఆ పుస్తకంలో చెప్తుంది, ద కాజల్ బాడీ బై ఏఈ పావెల్. ఖచ్చితంగా ఆ పుస్తకం తీసుకోండి. ఇంకోటి ఏం చెప్పాను నేను, ద 48 లైవ్స్ ఆఫ్ ఆల్సియోన్. అక్కడ 48 జన్మల కిందట 2 కిలోమీటర్ల దూరం నుంచి బుద్ధుడిని చూస్తాడు ఆయన, పశువుల కాపరిగా. ఆయన బుద్ధుడని కూడా తెలియదు ఆయన, 2 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తాడు. ఆ దర్శనము 48 జన్మలలో అతన్ని బుద్ధుడిని చేసేసింది. అందుకని ఆ గురుస్వరూపాన్ని మిమ్మల్ని కేచరి ముద్ర వేసుకుని చూడమంటున్నాను నేను. ఆల్సియానికి అయితే 48 లైవ్స్ పట్టింది. నాకున్నటువంటి అనుభవము, నేను నేర్చుకుంటున్నటువంటి విధానం బట్టి నేను గ్యారంటీగా ఏం చెప్తున్నానంటే 5 ఏళ్లలో మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు, బుద్ధత్వానికి వెళ్ళిపోతారు. ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. కావాల్సింది ఏంటంటే కొంచెం సీరియస్నెస్, కొంచెం తపన. ఆ ఇన్స్టింక్ట్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి అన్న దానికి చెప్తున్నాను నేను. ఇన్స్టింక్ట్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి? ఫ్రమ్ అవర్ పాస్ట్ లైఫ్. అంచేత ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే ఫామ్ అవుతా మొదలెడుతుందో మీకు పాస్ట్ లైఫ్ అన్ని కూడా గుర్తు రావటం మొదలెడతాయి. ఈ పాస్ట్ లైఫ్ గురించి మనకి ముందు స్పష్టంగా అవగాహన రాదు. హౌ వి రిమెంబర్ అవర్ పాస్ట్ లైఫ్ అని ఐదారుగురు ఆదర్శ బుక్ ఉంది థియోసాఫికల్ లిటరేచర్ లో. శ్రీ జినరాజదాస బుక్ చాలా బాగుంది. అంటే పాస్ట్ బర్త్స్ లో మీరు ఏం చేసి ఉంటే ఈనాడు ఈ ఇన్స్టింక్ట్ మీకు ఉన్నది అన్నది అర్థమవుతుంది మీకు. కరెక్ట్ గా తెలియాల్సిన అవసరం లేదు ఫలానా ఊళ్ళో ఫలానా పేరు గల వాళ్ళగా పుట్టాను అని. 3-3-9 అన్నది మీకు అర్థమైంది. ఇన్స్టింక్ట్ అది ట్రిక్ అని చెప్పేస్తారు. 3-3 ఎంత అంటే 9 అని. అది మీకు వచ్చు కదా, అది వచ్చునని మీకు తెలిస్తే చాలు. ఏ ఊళ్ళో ఏ టీచర్ బెత్తం పట్టుకుని నన్ను చావు కొడితే ఏ రోజు నాకు ఇది గుర్తొచ్చింది ఇన్స్టింక్ట్ అనేది అనవసరం కదా. అంచేత పునర్జన్మ గుర్తు రావటంలో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఏం చేస్తే ఈ ఇన్స్టింక్ట్ మీలో ఉన్నది, ఇన్స్టింక్చువల్ అర్జెస్, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది మీకు మొట్టమొదట అర్థమవుతుంది. ఇంకా ఇన్స్టింక్ట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది, edgarkc.com. ఇదే స్పెల్లింగ్ .com. అద్భుతమైనటువంటి వెబ్సైట్ అది. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లో ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా ఈయన తన వైట్ హౌస్ కి రప్పించుకుని ఇంకా ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి వాళ్ళు ఆ వరల్డ్ వార్ ని కంట్రోల్ చేసుకున్నారు. edgarkc.com. చాలా బుక్స్ ఉన్నాయినవి. ఇందులో ఈ బుక్ గ్యారంటీగా ఉంచుకోండి మీ దగ్గర. మెనీ మ్యాన్షన్స్, మెనీ మ్యాన్షన్స్ అంటే అనేక జన్మలలో మనం ఉంచుకున్నటువంటి దేవాలయాలు, దేహాలు. ఇన్స్టింక్ట్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? ఇంటెలిజెన్స్ కి వెళ్తారు. ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది, కన్వీనియన్స్ గా మారింది ఇంటెలిజెన్స్. కానీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, అందువల్ల నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఏం పనులు చేయాలి, అది ఇంటెలిజెన్స్. ఇన్స్టింక్ట్ కాదు, తేడా అర్థం ఏందా? ఇన్స్టింక్ట్ అంటే ఏంటి? నేచురల్ రియాక్షన్. ఇంటెలిజెన్స్ యూజింగ్ రీజన్, యూజింగ్ లాజిక్. నేను సమాధి స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంటెలిజెంట్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. మెల్లిమెల్లిగా అది ఏమవ్వాలి? ఇంట్యూషన్ గా మారాలి. ఆ ఇంట్యూషనల్ ప్లేన్ ఇది, దిస్ ప్లేన్.